మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రిలరా, ఈ దినం మీతో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆదికాండము 25:19-21 వచనాలు చదువుకుందాం.
అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును, సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకునినప్పుడు 40 సంవత్సరములవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను.
దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. దేవుడు కల ద్వారా మనతో మాట్లాడతారు. దేవుని వాక్యంలో ఐగుప్తురాజు అయిన ఫరోతో కల ద్వారానే మాట్లాడారు. పౌలుకి దర్శనమిచ్చి మాసిదోనియ దేశానికి వెళ్ళమన్నాడని మనం చూస్తాం. ప్రిలరా, ప్రవచనం ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. అయితే అన్నిటికంటే శ్రేష్టమైంది వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడం. భూమి ఆకాశం గతించినప్పటికీ ఆయన మాట ఎన్నడూ కూడా తప్పిపోదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ దినం దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడనే ఆ లోతైన గ్రహింపును కలిగి మనం ప్రభును వెంబడిద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఇస్సాకు 40 సంవత్సరాల వయసు అప్పుడు వివాహం చేసుకున్నాడు. 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అనగా 20 ఏండ్లు ఇస్సాకు పిల్లలు లేరని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలోకి మనం వెళ్దాం. సుమారుగా 25 సంవత్సరాలు ఆయనకి పిల్లలు లేరు. మరి అప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను చేస్తానని, నీ భార్య అయిన ఇస్సాకు వలన నీకు కుమారుడు కలుగుతాడని. అయితే ఇస్సాకుతో దేవుడు అంత స్పష్టంగా వాగ్దానం ఏం చేయలేదు. రిబ్కా వలన నీకు సంతానం కలిగిద్దనే విషయం ఇస్సాకుతో దేవుడేం చెప్పలేదు. దేవుడు తన చిత్త ప్రకారంగా రిబ్కాని తనిచ్చాడనే విషయం ఇస్సాకు తెలుసు. రిబ్కా వల్లనే నాకు సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా ఇస్సాకు తెలుసు. నా ప్రియమైన వారులారా, 25 ఏండ్లు పిల్లలు లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడు? విశ్వాస వీరుడు, ప్రార్థన చేశాడు, దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ సత్యాలే. అయితే ఇదే సమయంలో శారా మాట విని ఆగరుతో అబ్రహాం వెళ్ళాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇస్సాకు తన భార్య నిమిత్తం ప్రార్థన చేశాడని దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకున్నాడని మనం చూస్తాం. మన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు మన బుర్ర లేక మన తెలివి ఉపయోగిస్తున్నామా, లేక మన మోకాళ్ళను ఉపయోగిస్తున్నామా? ఇది మన ఆత్మీయ జీవితంలో పరీక్షేసుకోవాల్సినటువంటి దినాలు. ప్రభువు రాకడ బహు సమీపం ఉందనే విషయం మనకు తెలుసు. మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలనే విషయం కూడా మనకు తెలుసు. ఎక్కడో మన సమయం వృధా అయిపోతుందని నేను అనుకుంటున్నాను. మనం దేవుని చిత్తంలో నుంచి మన అడుగులు పక్కకు పడకూడదు. అలా అయితే దేవుణ్ణి మనం మొదటి బాధ పెడతాం, రెండు మన సమయం వృధా అయిపోద్ది, దేవుడు అప్పగించిన దాన్ని సంపూర్ణంగా మనం చేయలేం. ఆయన చిత్తం సంపూర్ణంగా చెయ్యాలని ప్రభు మన విషయంలో యోచన చేశారు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. మనం పితరుల్లో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడాలని నేను అనుకోవడం లేదు. ఇస్సాకు కూడా తండ్రిలో ఉన్న లోపాన్ని గురించి అక్కడే మాట్లాడలేదు. లోపాల గురించి మాట్లాడడం గొప్ప విషయం కాదు. మనము మన పితరుల కంటే ఉన్నతంగా ప్రభువును సేవించేటువంటి విషయంలో ముందుకు వెళ్లాలని దేవుని వాక్యం మనల్ని కోరుకుంటుంది. బోధకుడు కంటికే శిష్యుడే అన్నాడు కూడా గొప్పవాడు కాదు. అయితే ప్రభువారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. నాయందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాక్యాన్ని మీరు మర్చిపోకూడదని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇస్సాకును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. తాను ప్రార్థన మీద ఆధారపడతా ఉన్నాడు. ఇంకా ఏ ఆలోచన అతని హృదయంలో లేదు. ఇప్పుడు అబ్రహాం జీవితంలోకి మనం వచ్చినట్లయితే ఇష్మాయేల్ అయితే పుట్టాడు. ఏం జరిగింది ప్రిలరా? కుటుంబంలో ఒక తీరని మనస్పర్ధలు మనం చూస్తాం. ఇష్మాయేలు ఇస్సాకుని పరీక్షించటం శారా చూస్తూ ఉంది. హాగరు అంటలేదు, దాసి అంటుంది. దాసిని దాని కుమారుడిని వెళ్ళగొట్టేసి నా కుమారుడు తాతను వారసుడై ఉండడానికి వీల్లేదు. అబ్రహాముకి హాగర్ని ఇష్మాయిల్ని ఇంట్లో నుంచి పంపించటం దేవుని చిత్తమని తనకు తెలుసు. అయితే ఆస్తి ఇచ్చి పంపించడానికి శార ఒప్పుకోదనే విషయం కూడా అబ్రహాముకు తెలుసు. అందుకే తిత్తిలో నీళ్లు పోసి హాగర్ని ఇష్మాయిల్ని పంపించేశాడు. ఇది అబ్రహాముకి చాలా దుఃఖాన్ని కలుగజేసింది. నా ప్రిలారా, అబ్రహాము శారా చనిపోయినప్పుడు ఏడ్చాడు, శత్రువులు తన బావుల్ని పూడ్చివేసినప్పుడు తాను ఏడవలేదు, లోతు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ఏడవలేదు, ఇష్మాయిల్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు ఏడ్చాడు. నీ జీవితంలో చాలా దుఃఖకరమైనటువంటి దినాలను ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. కారణం ఏంటి? మోకాళ్ళ మీద ఆధారపడవలసిన నీవు నీ మెదడును ఉపయోగించావు కాబట్టి. నా ప్రియమైన స్నేహితులారా, నీ జ్ఞానం దైవ చిత్తానుసారమైంది ఉండాలని నేను కోరుకుంటున్నాను. పైనుండి వచ్చు జ్ఞానం అది పవిత్రమైంది ప్రిలారా, అది సులభంగా లోబడిద్దని యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. కానీ నీ జ్ఞానం నీకు దుఃఖాన్ని కలుగు చేస్తుందా? అది నిన్ను పాపంలోకి తీసుకుని వెళ్తుందా? అది దేవుని చిత్తంలో నుంచి నిన్ను పక్కకు తీసుకెళ్తుందా? దేవుని గాయాలను రేపుతుందా? స్నేహితుడా, ఈరోజు నువ్వు దానిలో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను. అబ్రహాముకు ముగ్గురు భార్యలు, శారా, హాగరు, కెతురా. హాగరుని పంపించేశాడు, శారా చనిపోయింది, ఇస్సాకు పెళ్లి చేశాడు, ఆ తర్వాత కెతురా అని చేసుకున్నాడు. మరి ఇస్సాకు జీవితాన్ని మీరు చూడండి, ఒక్కతే భార్యగా మనం చూడొచ్చు. అబ్రహాము ముగ్గురిని చేసుకున్నా, యాకోబు తన కుమారుడైన యాకోబు నలుగురిని చేసుకున్నా, ఇస్సాకు ఒకే భార్యతో తన జీవితంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేశాడు. నీ ముందు తరం ఏ మార్గాన్ని ఎన్నుకుంది? నీ తర్వాత తరం ఏ మార్గాలు ఎన్నుకుంటుంది? వాటితో నీకు సంబంధం లేదు ప్రిలరా. నీవు బైబిల్ మార్గాన్ని ఎన్నుకుని నడవాలి. ఈ మోడర్న్ యుగాల గురించి నువ్వు ఆలోచించొద్దు. ప్రజలు దేవునికి దూరంగా వెళుతున్న మార్గాల గురించి నువ్వు ఆలోచించొద్దు. నీవు బైబిల్ మార్గాన్ని ఎన్నుకొని నడు. అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. అది మోకాళ్ల మార్గం ప్రిలరా. ఇస్సాకు పొలములో ధ్యానించాడని 24 అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాము ప్రార్థన చేశాడు, బలిపీఠాలు కట్టాడు. ఇస్సాకు ఇంకొక మెట్టు పైకి వెళ్ళి పొలములో ధ్యానిస్తున్నాడు దేవుని గురించి. 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు పరాయి స్త్రీ ఎవరో తన జీవితంలో తనకు తెలియదు. అపవిత్రమైన తలంపు తనకు తెలియదు. అపవిత్రమైన జీవితం అతనికి తెలియదు. ప్రియరా, ఈ పదాలు పలుకుతూ ఉన్నప్పుడు నేను ఈ తరాన్ని చూస్తూ ఉంటాను కదా. నేను గుండెలు బద్దలైపోతూ ఉంటాయి ప్రియరా. పవిత్రత అనేది కనుచూపు మేరలో కనబడలేదు. పవిత్రత గురించి మాట్లాడేవాళ్ళు లేరు. దేవుని చేతిలో వాడబడ్డాని గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే విధానం గురించి మాట్లాడతారు. కానీ దేవుని చేతిలో పరిశుద్ధమైన పాత్రలుగా ఉండే విషయం మనం మాట్లాడలేకపోతుంటాం. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, లోతైన పునాదుల్లో మన ఆత్మసంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలి. మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. నువ్వు మోకరించినప్పుడు నువ్వు ఎన్నడూ ఓడిపోవు, దుఃఖపడవు. నీ జీవితంలో బాధపడవలసిన అవసరం ఇక రాదు. ఒక చెడ్డతరమైన సంతానం నీ జీవితంలో ఇక కనబడదు. దేవుని ఎన్నడు నువ్వు బాధపెట్టవు. అబ్రహాము గొర్రెలు గొడ్లు కలిగి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఆ ఊరు నివసించడానికి సరిపోలేదని దేవుని వాక్యంలో మనం చదువుతాం. మరి బైబిల్లో రాయబడి ఉంది, ఇస్సాకు విత్తనం వేసి నూరంతర ఫలాలను చూచాడంట. విత్తనాలు వేయగలిగినటువంటి కృపలోనికి ఇస్సాకును మనం చూడగలుగుతాం. మన పితరులు దేవుని యందు భక్తి జీవితాన్ని కలిగి ఆశీర్వాదకరంగా బతికారు. అది దేవుని సత్యం. ఆ సత్యం నీకు అందజేయబడింది. అయితే అంతకంటే ఉన్నతంగా దేవుని మహిమపరుస్తూ నువ్వు జీవించాలని ఆశ నీకుందా? నా ప్రియమైన స్నేహితులారా, ఇస్సాకు ఆ దేశం ముందు గొప్పవాడిగా అయిపోయాడని దేవుని వాక్యాలు మనం చూస్తాం. అబ్రహాము కాలంలో తవ్విన బావుల్ని శత్రువులు పూడ్చేశారు. తన పితరులు తవ్విన బావులు పూడ్చివేయబడ్డం ఇస్సాకు ఇష్టం లేదు. పితరుల అనుభవాలు మనం కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నామా? అందుకే ఇస్సాకు మరలా తిరిగి వాటిని తవ్వించాడు. అయితే శత్రువులు వాటిని తీసుకున్నారని దేవుని వాక్యంలో మనం చదువుతాం. అయితే ఇస్సాకు అలసట చెందలేదు. ఇంకా ఎన్ని తవ్వాలి అనుకోలేదు. అతని తండ్రి వాటికి ఏ పేర్లు పెట్టాడో అవే పేర్లు పెట్టాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకను త్రవ్వుకుంటూ ముందుకెళ్ళాడు. శత్రువులు ఇస్సాకును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆదికాండం 26:22 చదువుకుందాం. శత్రువులు ఇస్సాకు తెలియజేస్తూ ఉన్నారు. ఆదికాండం 26:28
వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణముండవలెననియు.
యెహోవా నీకు తోడైయుండుట మేము చూచాము అని, మేమిక నిన్ను ముట్టము, నీకు మేలే తప్ప మేము హాని చేయము. ఎటువంటి కృప ఇస్సాకు పొందుకున్నాడు ప్రిల్లరా? అతను వాక్య ధ్యానం, అతని మోకాళ్ళు అతనికి ఎటువంటి కృపనిచ్చినాయి? ఈ దినాల్లో మనకు చాలా చదువుకున్నాం కాబట్టి చాలా తెలివితేటలున్నాయి. డబ్బుంది, బలముంది, అధికారముంది, ఇవన్నీ మనతో కలిసి నడుస్తున్నట్టుగా మనం చూస్తాం. వీటి ద్వారా జీవితంలో మనం ఏదో చేయగలమని మనం అనుకోవచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు ఇవన్నీ ఉన్నాయి. తన తండ్రి ఆ దేశంలో మహారాజులాగా ఉన్నాడు. తన తల్లి చనిపోయినప్పుడు శ్మశాన భూమికి స్పాట్లా డబ్బులు కట్టేశాడు. అటువంటి ఐశ్వర్యమైన కుటుంబంలో నుంచి ఇస్సాకు వచ్చాడు. తాను భక్తి జీవితంలో కూడా ఐశ్వర్యవంతుడైపోయాడు ప్రిల్లరా. ఈ దినం దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మనం వాక్యాన్ని గమనిద్దాం. వాక్యాన్ని మనం తీసుకుందాం. మనకు ఎన్ని ఉన్నప్పటికీ మోకరించి ప్రార్థన చేసే జీవితానికి అవి సరితొగవు. అదే ఇస్సాకు తన జీవితంలో నిరూపిస్తూ ఉన్నాడు. తన బలముతో శత్రువును జయించలేదు, తన ఓర్పుతో శత్రువును జయించాడు. మాట్లాడి తన బలాన్ని శత్రువులకు చూపించలేదు, యుద్ధం చేసి తన బలాన్ని చూపించలేదు, తన భక్తి జీవితంతో దేవుడు తనకు తోడై ఉండడాన్ని చూపించాడు. ఈ దినం మనకు ఆశీర్వాదం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు ఇద్దరు కుమారుల్ని సాక్కిచ్చాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడగలిగేటువంటి కృపను పొందినవాడు. ఇస్సాకు జీవితంలో ఒక మంచి లక్షణాన్ని మనం చూస్తాం. యాకోబు తనకు మేక మాంసాన్ని పెట్టి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. తాను యాకోబు అయితే ఏషావని చెప్పాడు. ఇస్సాకు యాకోబుని నీ పేరేంటని అడిగినప్పుడు యాకోబని చెప్పకుండా ఏషావని చెప్పాడు. ఇస్సాకు యాకోబు తెచ్చిన మాంసం తిన్నాడు, యాకోబుని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఏషావు ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఇస్సాకు యాకోబు తన్ను మోసం చేశాడనే విషయం తనకు అర్థమైంది. అయితే ఏషావు యొక్క కోపాన్ని ఇస్సాకు రిబ్కాలు గమనించినప్పుడు యాకోబును పిలిచి, నువ్వు పద్దనరాముకెళ్ళి నీ మామ కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు. నన్నెందుకు మోసం చేశావనే పదాలు ఇస్సాకు యాకోబును అడగల. జరిగిపోయిందండి ఆ విషయం ఆల్రెడీ. అది అడగడం వలన పెద్ద ఉపయోగం ఉండదనుకుంటున్నాడు ఇస్సాకు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాముతో హాగర్ని ఎందుకు చేసుకున్నావు అని ప్రశ్నించలేదు, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, ఇష్మాయిల్ పుట్టాడు. దేవుడు తన సమయాన్ని చాలా చక్కగా ఉపయోగిస్తాడనే విషయం మీరు అర్థం చేసుకోండి. ఆహరోను పోగరుతో పోత పోసిన దూడను చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇలాగ చేశావని ఆహరోను కూడా అడగలేదు. అలాగని దేవుని పద్ధతుల్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. దైవికమైన జ్ఞానాన్ని మీరు పొందుకొని నడవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు జరిగిపోయిన విషయాన్ని మాటి మాటికి ఎత్తటం వల్ల ఉపయోగం ఉండదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. భక్తి జీవితంలో లోతుగా వెళ్ళడాన్ని ప్రభు మనకు నేర్పుతాడు. ఏ విషయమైనా ఆత్మ సంబంధంగా లోతుకు వెళ్ళాలని సా కోరుకుంటున్నాడు. అది వివాహ విషయం తీసుకోండి మీరు, అది పిల్లల విషయం తీసుకోండి, బావుల్ని త్రవే విషయాన్ని తీసుకోండి, శత్రువులతో నడిచే విషయం తీసుకోండి, ఏ విషయమైనా మీరు ఇస్సాకు ముందుకు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు తన నడిపించేటువంటి విధానంలో తను నడవడాన్ని మనం చూస్తాం. నా ప్రియమైన స్నేహితులారా, మరి మనం ఎన్ని విషయాల్లో దేవుని బాధ పెట్టాం? మన జీవితాల్లో మనం వెళుతున్నటువంటి మార్గాల విషయమై మనమేమి సాక్ష్యాన్ని ఇవ్వగలం? ఇస్సాకుని ఎవరైనా నీ వివాహ విషయమై సాక్ష్యం చెప్పమని అడిగితే, నేను వివాహానికి పూర్వం నా భార్యను చూడలేదు, నేను ఆమెతో మాట్లాడలేదు, నాకు ఆమె ఫోన్లో టచ్లో లేదు, ఇదే సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలవా? వివాహము పవిత్రమైంది, ఘనమైందనే విషయం మీరు మర్చిపోయారా? ఎటువంటి దాంపత్య జీవితాన్ని దేవుడు ఇస్సా కుటుంబంలో అనుగ్రహించాడు? పొలములో ధ్యానించడాన్ని తన జీవితంలో ప్రారంభించాడు, విత్తనం వేయడంలో శ్రేష్ఠుడైపోయాడు, క్రమక్రమంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అతడు మిక్కిలి గొప్పవాడాగు వరకు క్రమక్రమంగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు, అభివృద్ధి పొందాడని లేఖనాలు అతని గురించి సాక్ష్యమిస్తున్నాయి. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మీరు అనుసరించినట్లయితే ఈ దినం మీ ఆర్థికమైన దరిద్రతను దేవుడు తొలగిస్తాడు. మీరు మీకున్న ఆర్థికమైన ఇరుకుల గురించి ఆలోచన చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో మీరు ఆత్మీయంగా ఎదిగే దాని మీద మీరు మనసు పెట్టరు. ఏది మనకు నిజమైన ఆశీర్వాదం ప్రియులారా? దేవునితో నడవడం మనకు ఆశీర్వాదం. భక్తి జీవితంలో అత్యున్నతంగా వెళ్ళడం ఆశీర్వాదం. అది కదా గొప్ప దీవెన ప్రియులారా. మనం వాటి మీద మనం దృష్టి పెట్టలేకపోయాం. నా హృదయాన్ని కదిలించి వేస్తా ఉంది. ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా నిమిత్తం దేవుని సన్నిధిలో వేడుకున్నాడు అని. ఈ ప్రార్థనకు ముందు రిబ్కా ఎప్పుడూ కూడా ప్రార్థన చేసిందని బైబిల్లో లేదు. ఈ ప్రార్థన తర్వాత ఆమె గర్భం ధరించింది, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇప్పుడు ప్రసవ కాలంలో రిబ్కా ప్రార్థన చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. నీ ప్రార్థన నీ ఇంట్లో ప్రార్థనను ప్రారంభిస్తుంది. నీ ప్రార్థన నీ కుమారుల్ని సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన చేసేవారిగా చేస్తుంది. నువ్వు ప్రార్థన అనే విత్తనాన్ని విత్తినట్లయితే అది మహావృక్షమై ఆ నీడలో నీ పిల్లలు రేపు ఎదుగుతారు. నీ మనసంతటితో నువ్వు ప్రార్థన చేసావా? దేవా ఇది నీవే చేయగలవు, అది కదా నువ్వు నడవలసిన మార్గం. నీ జ్ఞానం నిన్ను ఎటు తీసుకుని వెళ్తుంది ప్రిల్లరా? దావీదు సౌలు చేత తరం పడుతున్నప్పుడు ఒకరోజు తనకు ఆ జ్ఞానం పనిచేసింది. నేను ఇక్కడుంటే సౌలు చేతిలో చచ్చిపోతా నిశ్చయంగా, నేను ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోతాను. అక్కడికి సౌలు రాలేడనుకుంటున్నాడు దావీదు. మొదటి సమయాల గ్రంథం 27:2.
తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీల దేశంలోనికి తప్పించుకుని పోవుదును. అప్పుడు సౌలు ఇస్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతురాజునైన ఆకీషునొద్దకు వచ్చెను.
దేవుడు ఎన్నడూ కూడా దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు. దావీదు గొర్రెలుగా చేటప్పుడు సింహం చేతికి, ఎలుగుబంటి చేతికి దేవుడు అప్పగించలేదు. దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని చంపాడని బైబిల్లో రాయబడింది. సమస్యలను చంపేశాడు, జంతువులను చంపేశాడు, ఇస్రాయేలీలకి ధైర్యాన్ని నూరిపోశాడు. మరి ఇప్పుడు దావీదు తన ఆలోచనతో ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తున్నాడు. నీవు నేను కూడా చాలా కాలం మంచి భక్తి చేశాం, అయితే ఇప్పుడు అదే పునాదుల్లో ఉన్నావా? నీ జ్ఞానం నిన్నేమైనా పక్కకు తీసుకుని వెళ్తుందా? ఈ దావీదు గురించి మీకు ఇంకొక మాట చెప్పాలి. దేవా, ఫిలిస్తీన్ మీదకి వెళ్ళమంటావా లేదని ఎన్నిసార్లు దావీదు విచారణ చేశాడు. ఈ దావీదు మొదటి దినవృత్తాంతుల గ్రంథం 21:1 జనుల సంఖ్య లెక్క వేయమని యోవాబుకు సెలవిస్తున్నాడని బైబిల్లో రాయబడింది. సైతాను అతన్ని ప్రేరేపించిందని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ విషయాలు యుగ సమాప్తి యందు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. ప్రిలారా, ఇవి నేను చెప్పలేదు, బైబిల్ చెప్తా ఉంది. మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినం దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. ఇప్పుడు యుద్ధకాలం వచ్చినప్పుడు ఆకీష్తో ఫిలిస్తీన్ల సర్దారులు దావీదు మనతో ఉండడానికి వీల్లేదని చెప్పారు. నీ అందైతే నాకు ఏ దోషమో కనబడలేదని మొదటి సమయంలో 29:9 దావీదుతో ఆకీష్ చెప్తున్నాడు. కానీ ఫిలిస్తీన్ల సర్దారులు దావీదుని అక్కడ ఉండడానికి ఇష్టపట్టలేదు. ఇప్పుడు మరలా ఎక్కడికి రావాలి? సౌలు పరిపాలిస్తున్న రాజ్యంలోనికి రావాలి. ఇదేమి ఆలోచన ప్రిలరా? దేవుడు కాపాడతాడనే విషయాన్ని దావీదు మర్చిపోతున్నాడు. కాపాడిన దినాలను మర్చిపోయాడు. నీ జ్ఞానం పనిచేస్తున్నప్పుడు నువ్వు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతావు. అది నీ జీవితంలో ఎంత అవమానాన్ని కలుగజేస్తుంది. ఇష్మాయిల్ను ఒక ప్రక్కన, ఇస్సాకును ఒక ప్రక్కన, అబ్రహాం పెట్టుకున్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన పుత్రుడంటే ఇస్సాకును చూపించాలి కదా అబ్రహాం. నీ కుడి ప్రక్కన ఆశీర్వాదం ఉంది, నీ ఎడం ప్రక్కన ఆశీర్వాదం ఉంది. నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదమేది, నీ జ్ఞానం వల్ల ఇచ్చిన ఆశీర్వాదమేది. ఆ రోజు మనం సిగ్గుపడవలసి వస్తుంది. సొలొమోను మహాజ్ఞాని కదా ప్రిల్లరా. యెరూషలేము దేవాలయం కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తి కాదా? అయితే అతని భార్యలు అతని హృదయాన్ని అన్ని దేవతల తట్టు తిప్పేశారని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ దినం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు దావీదు తిరిగి వచ్చేశాడు. ఏమైపోయిందండి ఆ సిక్కులకు పట్టణం? తగలబెట్టేశారు. భార్యల్ని, పిల్లల్ని శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఏడ్చుడుకు శక్తి లేనంత బిగ్గరగా ఎడవలసిన పరిస్థితి వచ్చింది. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడని మొదటి సమయాలు 30:6 రాయబడింది. దావీదుని చంపుదాం, రాళ్ళు రువి అనుకుంటున్నారు తనతో ఉన్న జనులు. ఎప్పుడొచ్చిందండి ఈ పరిస్థితి? దావీదు ఫిలిస్తీన్ ఆకీష్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత దావీదికి రాజ్యం ఉందని 600 మంది జనులు తనతో తిరగలేదు. వారు దావీదుని ప్రేమించొచ్చారు. సౌలు అతన్ని తరుముతున్నాడని తెలుసు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని వాళ్ళకి తెలుసు. సౌలు విసిరిన ఈటలు దావీదుకు తగలలేదని తెలుసు. దావీదు దేవుని వెంబడిస్తున్నాడనే విషయం చూసి వాళ్ళు వెంబడించారు. ఆ ప్రజలకు రాజు కావాలంటే సౌలుతోనే ఉండేవాళ్ళు వాళ్ళు. ప్రజలకి రాజులు రాజ్యాలు కాదండి కావలసింది. వారు దేవుని నీతిని వెంబడించడం చూసి వాళ్ళు వెంబడిస్తారు. అమెరికా ఎలాగ ఏర్పడింది ప్రిలరా? ఇంగ్లాండ్లో రాజనీతి సరిగ్గా లేదని వాళ్ళు ప్రత్యేక దేశంగా ఉందామని వెళ్ళారంతే. ఎక్కడికంటే బెస్ట్ సర్వీస్ ప్రజలకి ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు వాళ్ళు. నేనైతే ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను, ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనమేదో గొప్ప ఫెసిలిటీస్ ఇస్తామని వాళ్ళు రారు, మనం డబ్బులు ఇస్తామని ప్రజలు రారు, మంచి భోజనం పెడతామని వాళ్ళు రారు. క్రీస్తు యొక్క ప్రవర్తన ఇక్కడ ఉంటే చాలనుకుని ప్రజలు వస్తారు. ప్రజలకు కావలసింది అత్యున్నతమైన ఆత్మీయమైన జీవితం అండి. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. 2 సందర్భాల్లో రొట్టెలు చేపలు పెట్టినట్టుగా బైబిల్లో రాయబడింది. మనం ప్రతి సంవత్సరం కన్వెన్షన్ కలిగి ఉంటాం, ప్రజలు దాదాపుగా ఎక్కువ మంది కిందే కూర్చుంటారు. వచ్చిన వాళ్ళందరికీ మనం బిర్యానీలు పెడుతున్నామా? వాళ్ళకి పడుకోవడానికి బెడ్లు ఇస్తున్నామా మనం ఏమన్నా? వారు నేల మీదే పడుకొని ప్రభుని సేవిస్తారు. ఎందుకోసం వస్తున్నారు? ఏం కావాలని వస్తా ఉన్నారు? ప్రజలకు కావలసింది నిజమైన ఆత్మీయత. అది ఒకవేళ నేను అందించలేకపోతే నేను ప్రజలను మోసం చేసినట్లే పిల్లలు. మన పితరుడైన ఇస్సాకు ఒక లోతైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. తన జ్ఞానం మీద ఆధారపడక ప్రార్థన మీద ఆధారపడి భక్తి జీవితంలో ముందుకెళ్ళి. మరి నీ జీవితంలో దేని మీద ఆధారపడుతుంది? బెల్లీ గ్రాహం గారిని ఒక వ్యక్తి అడిగాడంట, అయ్యా నీ సేవలో విజయ రహస్యం ఏంటి? 3 ఉన్నాయని చెప్పాడంట ఆయన. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. అది చేయమండి. భారంతో ఈ దినం దేవుని సేవకుడిగా నేను మీకు విషయం తెలియజేస్తాను. ఈ తరపు ప్రజలు మోకరించడాన్ని మర్చిపోయారు. సైతాను మోకరించది ప్రార్థన చేయదని నీకు తెలుసా? వానికి వాక్యం తెలుసు, యేసు ప్రభు దేవుడని తెలుసు, యాకోబు తన పత్రికలో ఆ విషయాన్ని క్లియర్గా రాశాడు, దెయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడని నమ్మి వణుకుతున్నాయని రాశాడు, యేసు ప్రభు నామంలో అద్భుతాలు జరుగుతాయని అతనికి తెలుసు. ఏం చేస్తే నీ జీవితంలో దేవుని చిత్తం బద్దలైద్దో కూడా వాడికి తెలుసు. అయితే అతను చేయలేని ఒకటి ఉందో తెలుసా? మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అపవాదికి తెలియదు. వాడు చేయలేందే నువ్వు చేయాలి. మోకరిస్తే వాడు పారిపోతాడు, వాడికి కనబడ్డు. ఏలియా చేసిన ప్రార్థన ఆకాశం నుంచి అగ్ని దించలేదా? ఏలియాజరు చేసిన ప్రార్థన రిప్కాని అక్కడ నడిపించలేదా? మోషే 40 రాత్రింబగళ్ళు కొండ మీద దేవునితో చేసిన ప్రార్థన ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదా? అదే దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ముగించబోతున్నాను. మన ముందు చాలా గొప్ప పని ఉంది. ఆఫ్రికా ఖండమంతటికీ మిషనరీని మనం పంపించాలి, యూరప్ ఖండమంతటికీ మనం మిషనరీని పంపించాలి, తిరిగి యూరప్లో గొప్ప ఉద్యమాన్ని మనం చూడాలి. 100 సంవత్సరాల క్రితం అమెరికా ఎలాగుందో మరలా తిరిగి మనం అలా చూడాలి. ఇది మన ప్రార్థన అంశాలు అయి ఉన్నాయా? గల్ఫ్ కంట్రీస్కి, ముస్లిం కంట్రీస్కి మనం మిషనరీలు పంపించాలి. అక్కడ మనం సాక్ష్యాలను నిలపాలి. ఇది ప్రభు మనకిచ్చిన దర్శనం. ఈ దర్శనాన్ని కొనసాగించాలి అంటే ప్రార్థన ఒక్కటే. ఈ దర్శనం నెరవేర్చబడాలంటే ప్రార్థన ఒక్కటే. ప్రార్థించుకుందామా? లేచి నిలబడగలరా? ఆకాశం వైపు చేతులెత్తి ప్రభు సన్నిధిలో భారంగా ప్రార్థన చేయగలరా? నా ప్రియమైన స్నేహితులారా, నోరు తెరిచి ప్రార్థన చేయడానికి ప్రభు కృపనిచ్చాడా? నీ నోరు బావుగా తెరు, నేను దాన్ని నింపుతానని ప్రభువు చెప్పారు. ఇది దేవుని మాట. ప్రార్థించుకున్నాం, ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. నీ జ్ఞానంతో నీ భక్తి జీవితంలో ముందుకెళ్తున్నావా? ప్రార్థనతో నీ భక్తి జీవితంలో ముందుకెళ్తున్నావా? నీ ఆలోచనలన్నీ నువ్వు కట్టిపెట్టు, దేవుని నడిపింపుకు నువ్వు అప్పగించుకో. దావీదు ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి తలదాచుకున్నట్లు నువ్వు చేయొద్దు. ఆయన కాపుదలను, ఆయన చేసిన కార్యములను నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభు నందు నా ప్రియమైన స్నేహితులారా, ఒక్కసారి నువ్వు యోచన చేయాలని కోరుకుంటున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, ఈ పాదపీఠం దగ్గరకు వస్తున్నా, ఎన్నో మార్లు నీ మీద ఆధారపడకుండా మేము ఆలోచించేసాం. ఎన్నో విషయాల్లో మేము తప్పిపోయాను ప్రభు, నీ దగ్గర విచారణ చేయలేకపోయాను. నీ రక్తం తల్లి గర్భంలో పిండంగా రూపొందించబడక మునిపే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. నా తల్లి చూడక మునిపే మీరు నన్ను చూచారు. వాను నన్ను ప్రేమించిన విధానం చూడగా నా గుండె బద్దలైపోతుంది. ప్రభువా, నేను నిన్ను సంతోషపెట్టలేకపోయాను, నిన్ను మహిమపరచలేకపోయాను. ప్రభువా, నా జ్ఞానంతో వచ్చిన ఆశీర్వాదం నేను చూసుకుంటున్నాను, కానీ నీ మీద ఆధారపడిన ఆశీర్వాదాన్ని నేను చూడలేకపోయాను. ప్రభువా, మోషే తన బలంతో ఒక్కడినే విడిపించాడు. నీ చిత్తానుసారంగా పనిచేసి 600,000 కంటే ఎక్కువ మందిని విడిపించాడు. ఈ దినముకై మీకు వందనాలు, ఈ దినముకై మీకు స్తోత్రం. ప్రభువా, నా జ్ఞానం ఇంకొద్దు, నా బలముతో నన్ను పని చేయనీయొద్దు, డబ్బుతో నేను ఏమీ చెయ్యలేననే మనసు నాకు పరిపూర్ణంగా దయచేయండి. దేని కొరకు మీరు నన్ను పిలిచారు, దేని కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, అదంతయు సంపూర్ణంగా చేయనట్లుగా మీరు మా కృపణ మీ చేతులకు అప్పగించు. ఈ ప్రజలను మిషనరీలుగా మీరు చేయమని, వీరిని ప్రవక్తలుగా చేయమని, లోతైన భక్తి చేయగలిగిన వారిగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. యేసునామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్నిన సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీరింటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆమేన్.